ఒకటే, లేక కొండైన ఒకటే, ఆకాశమైన ఒకటే, సముద్రమైన ఒకటే, పామైన ఒకటే, సింహమైన ఒకటే. మన కృష్ణుడున్నంత వరకు మనకు ఈ చరాచర జగత్తులో ఎవడి వల్ల భయం లేదు, అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఎంత నమ్మకం అండి వాళ్ళకి, కృష్ణుడు ఉంటే పాము నోట్లోకైనా వెళ్ళిపోతుంది అనుకున్నారట. అందుకని ఆ కృష్ణుడికేసి చూశారు, పక్కపక్క నవ్వారు. కృష్ణుడు చెప్పేలోపే వినిపించుకోకుండా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గుచ్చుకుని దూడలతో సహితంగా, అన్నం మూటలతో సహితంగా, కొమ్ము బూరాలతో సహితంగా, తెచ్చుకున్న వస్తువులతో సహితంగా ఆ పాము నోట్లో గడిపోయారట. ఉత్సుకులై చేతులు వేసుకొని నవ్వుతుండిపోయి నవ్వుకుంటూ పోయారు. అలా ఉండాలి నమ్మకం అంటే, కృష్ణుడు ఉంటే మాకేం పర్వాలేదు అన్నంత కఠోర విశ్వాసంతో నవ్వుకుంటూ పాము నోట్లోకి వెళ్ళారు. అదే పిరికి వాళ్ళు అయితే ఏం చేస్తారు, నమ్మకం లేకపోతే అమ్మో పాముని పారిపోతారు కృష్ణుని వదిలి. కానీ ఏనాడు కృష్ణుణ్ణి వదిలి వాళ్ళు పారిపోలేదు, సంపూర్ణ విశ్వాసముతో ఆ కృష్ణుణ్ణి చూచి నవ్వుకుంటూ మరీ లోపలికి వెళ్ళిపోయారు. వాడేం చేశాడు, ఆ నారికతో ఒక్కసారి లోపలికి లాగేశాడు. లాగిన నోరు మాత్రం ముయ్యలేదట. ఎందుకు ముయ్యలేదంటే అసలు కసంతా కృష్ణుడి మీద. ఈ డొక్కు పిల్లల్ని మింగితేనుండు, దూడల్ని మింగితే నాకేం వచ్చే, వీళ్ళేమన్నా నా పంటి కిందకు వస్తారా? ఈ కృష్ణుణ్ణి మింగితే అప్పుడు మా అక్కని, మా సోదరుణ్ణి చంపిన పగ చల్లారుతుంది, కంస మహారాజు గారు మెచ్చుకుంటారు. అంతే తప్ప ఈ తక్కిన పిల్లల వల్ల నాకేం ఉపయోగం? ఒక్కసారి గనక ఈ కృష్ణుణ్ణి మింగామంటే ఇంకా గోపాలకులు వాళ్ళంతా చచ్చిపోయినట్టే. గోపాలకులు అందరినీ చంపక్కర్లా, బాలుర ప్రాణంబులు గోపాలురకు, మదగ్రజాతు ప్రాణము మీ మారి బాలకుల మింగ అంతియ చాలును గోపాలురెల్ల సమసిన వారల్. ఇప్పుడు నేను బృందావనంలో ఉన్న వాళ్ళందరినీ చంపక్కర్లేదు, మొత్తం అందరినీ నాశనం చేయమని కంసుడు పంపాడు. ఎందుకు వాళ్ళందరినీ నాశనం చేయటం? ఈ పిల్లలందరికీ నాయకుడు కృష్ణుడు. ఈ కృష్ణుణ్ణి పిల్లల్ని గుటుక్కుని మింగేశానంటే వీళ్లే ప్రాణం గనక యశోద నందుడు అందరూ గుండెకి చచ్చిపోతారు. ఒక్కసారి కృష్ణుడు పోతే అందరూ పోయినట్టే. కాబట్టి ఈ కృష్ణుణ్ణి, ఈ పిల్లల్ని మృంగితే చాలును గోపాలురెల్ల సమసిన వారల్, మొత్తం గోపాలురంతా వారంతా వారే చచ్చిపోతారు. అప్పుడు కంస మహారాజు గారు నన్ను మెచ్చుకుని వేదిక మీద కూర్చోబెట్టి మెడలో దండలు వేసి కిరీటం పెట్టి సత్కారం చేస్తాడు. దాంతోపాటు మా దగ్గరజాతు ప్రాణం, మా అన్నయ్య బకుణ్ణి చంపాడు ఈ కృష్ణుడు, ఆ కసి తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. అన్నని చంపినటువంటి వాడిని చంపకపోతే వాడు తమ్ముడు అవుతాడా అనుకుంటూ పళ్ళు పటపట కొరుక్కుంటూ, రా కృష్ణ నీకోసమే నోరు తెరుచు కూర్చున్నాను. పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు, ఈ పాటికి వాళ్ళంతా ఉడికిపోయారు, సున్నం బట్టిలో సున్నం కొత్త కొత్తలాడినట్టు. నువ్వు కూడా రా అని అలా నాలిగి పెట్టుకుని భయంకరమైన నేత్రాలతో చూస్తూనే ఉన్నట్ట కదలకొండ, ఆ కొండ చెలవ రూపంలో, అజగర రూపంలో అఘాసురుడు. ఇప్పుడు దేవతల పైనుంచి చూచి వణికిపోతున్నారు. ఈ దుర్మార్గుడు ఎప్పుడు చస్తాడా అని మనం అనుకుంటున్నాం. వీడి చావు కోసం ఎదురు చూసి వీడు చస్తే కానీ అమృతం తాగడం వల్ల మనం బ్రతకం అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ దుర్మార్గుడు మనం అనుకున్నట్టే చచ్చే రోజులు దగ్గరకు వచ్చాయేమో అనుకుంటూ ఉంటే ముందు పిల్లల్ని మింగాడు. ఇప్పుడు పిల్లల్ని మింగాక కృష్ణుడు కూడా మింగుతాడా, లేక కృష్ణుడు వాడిని చంపుతాడా? ఏం జరుగుతుంది? మనకి రక్షణ లేక వాడి నోట్లో పడి భక్షణ, తక్షణ కర్తవ్యం ఏమిటనుకున్నారు వాళ్ళు. అందువల్ల దేవతలను ఆ గుడ్లు అప్పగించి, అసలే వాళ్ళ కంటి మీద రెప్పలు ఉండవు కదా, రెప్పపాటు ఉండదు మనకు మళ్ళీ, అందుకని అలాగే బిగుసుకుపోయి చూస్తున్నారట. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఒక్క దెబ్బకి చంపచ్చుగా, అందరినీ కాసేపు ఏడిపించడం ఆయనకు అదో సరదా. అందుకని దేవతలు వణికిపోతున్నారు కదా, ఓహో దేవతలారా నన్ను చంటిపిల్లాడికి అందనుకుంటున్నారుగా, నేను అలాగే ఉంటానులే అనుకుని వాళ్ళు వింటూ ఉండగా పైకి అన్నట్ట, ఏమని, పాపం ఈ పిల్లలంతా పాము నోట్లో పడి చచ్చిపోయారు, వీళ్ళంతా ఉడికిపోయి ఉంటారు, ఇప్పుడు నేను ఇంటికి వెడతాను. ఇంటికి వెడితే గోపాలకులు గోపికలు ఏమంటారు, కృష్ణ నువ్వున్నావనే నమ్మకంతో మా పిల్లల్ని దూడల్ని అడవికి పంపాం, నీ వెంట పంపాం, వాళ్ళందరినీ ఆ దూడల్ని పిల్లల్ని అందరినీ కూడా పాము నోటికి అప్పగించి అది మింగేస్తే చచ్చిపోతుంటే చూసి నువ్వు ఒక్కడివి మాత్రం చేతులు ఊపుకుంటూ వచ్చావా, ఇది న్యాయమా అని నన్ను తిడతారు. అప్పుడు వాళ్ళకి నేనేమి సమాధానం చెప్పను, దేవుడా నేనేమి సమాధానం చెప్పను, ఇదిట కృష్ణుడు అనుకున్న మాట. ఆయన లీలలన్నీ అలాగే ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేయను, ఇంటికి వెడితే వాళ్ళు ఏమో ఏమన్నా ఏడుస్తారు తిట్టుకుంటారు, కాబట్టి నేను ఇంటికి వెళ్ళకూడదు. పోనీ పిల్లలు నా మాట విన్నారా, ఒరే నాయనా అది పావురా అని చెప్పేలోపు దూరిపోయారు దాని నోట్లోకి, అదేమన్నా కొండగుహ అనుకున్నారో ఏమిటో మరి. అర్భకులెల్ల పాము దివిజాంతకు డౌట ఎరుంగ రక్కట నిర్భయులై ఎదుర్కొనిరి నేగలనంచు విమూఢులవుచు ఆవిర్భవదాగ్రహత్వమున విందగులంతమ లేగ పిండుతో దుర్భర ఘోర సర్పఘనతుండ బిలాంతము చొచ్చిరందరున్. ఈ పిల్లలు, ఈ పాము దేవతలని కూడా చంపే మృత్యువు లాంటి వాడిని గ్రహించలేక ఏదో ఉత్సాహం వాళ్ళని పట్టుకోగా తాత్కాలిక ఉద్రేకం అంటారు దాన్ని, ఆవిర్భవత్ ఆగ్రహం అంటే ఒక ఉద్రేకం పట్టుకుంది వాళ్ళని, ఒక ఉత్సాహం పట్టుకున్నది. ఏమిటా ఉత్సాహం? నేనున్నాననే నమ్మకంతో, మా కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అనుకుంటూ నా మీద నమ్మకంతో ఆ భరోసాతో ఊగిపోతూ వెనక ముందు చూడకుండా నేను నివారిస్తున్నా ఆగకుండా తమ లేగలతో కలిసి దాని నోట్లో ప్రవేశించేశారు. ఎంత నిర్భయంగా దాని నోట్లోకి వెళ్ళారు, ఎంత నమ్మకమై వెళ్ళక నా మీద, నేను చిన్నపిల్లాన్ని, నేనేం వాళ్ళని రక్షించగలను? భయంకరమైన పాము నోట్లోకి వెళ్ళిన వాడిని ఎవడైనా రక్షించగలడా అని ఏం ఎరగనట్టుగా ఉండిపోయాట. ఈ మాటలు అంటూ, ఒరే కృష్ణుడు దేవుడేమో రక్షిస్తాడేమో అనుకున్నావు, ఇంత పూర్వం బకాసురుడిని చంపాడు అనుకున్నావు, ఇప్పుడు నేనేమో నేను చిన్నపిల్లాన్ని నేనేమి చేయగలను, ఇంటికి వెడితే ఏమైపోతాను, మా వాళ్ళంతా ఏమడుగుతారు అంటాడు. కొంపదీసి పిల్లాన్ని నమ్ముకుని మనం మోసపోయావా అనుకుంటున్నారట దేవతలు. అంటే వాళ్ళకి కాసేపు ఏం చేశాడనమాట, సందేహం కలిగించాడు. ఎప్పుడైనా జీవులకి ఇలా సందేహం కలిగిస్తాడు, మళ్ళీ సందేహం తీరుస్తాడు. నువ్వు లేవా ఉన్నావా అని గట్టిగా నిలదీసాం అనుకోండి, ఉపకారం చేస్తాడు. మళ్ళీ మనకు ఆ ఉపకారం రాగానే మనం మర్చిపోతాంగా, మనం మానవులం కదా, వెంటనే మర్చిపోయి ఆ దేవుడు ఏం చేశాడని అంతా నా కష్టమని అంటాడు. అనగానే మళ్ళీ నెత్తి మీద మొట్టిగా తగిలిస్తాడు, మళ్ళీ మనకు అనుమానం వచ్చి పట్టుకుంటాం. ఈ విధమైన ఒక విచిత్ర క్రీడయది. అందుకని దేవతలు ఈ అనుమానంలో పడగానే ఏం చేస్తాం, నేను ఇంటికి వెళ్ళి మా పిల్లలంతా చచ్చిపోయారని తల్లిదండ్రులకి చెప్పలేను, నేను కూడా పాము నోట్లో పడి చచ్చిపోతే గొడవ ఉండదు, అప్పుడు నన్ను అడిగేవాళ్ళు ఉండరుగా అని తన చేతిలో ఉన్న కొమ్ము బోర అన్నం మూట పుచ్చుకొని పాము నోట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, కృష్ణుడు కూడా మనం అనుకున్నట్టే దాని నోట్లోకి వెళ్ళిపోయాడు. ఇక మనం వెళ్ళిపోదాం ఏమిట్రా, ఈ పాము కంటే కంటపడ్డామంటే అది మనల్ని మింగుతుందేమో అని దేవతలు భయపడుతూ ఉండగా ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, సరిగ్గా దాని గొంతుకు దగ్గరికి వెళ్ళాడు. అది నాలుగుతో లోపలికి లాగుతుంటే ఇంక లోపలికి వెళ్లకుండా మిగతా పిల్లల్లాగా కంఠం దగ్గర ఆగిపోయాట. శరీరం అలా పెంచేశాడు, విపరీతంగా శరీరం పెంచేశాడు. ఆ శరీరము మొత్తం ఈ కంఠం అంతా పూడ్చేసింది, కంఠానికి ఒక తలుపులా తయారయ్యింది. దానివల్ల ఏమైంది, ఇప్పుడు వాడు లోపల పీల్చుకున్న గాలి బయటికి రాదు, బయటగా లోపలికి వెళ్ళదు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకపోతే ఒక్క క్షణం ఉండలేము. తీసుకున్న గాలి బయటికి రాదు, బయటగా లోపలికి వెళ్ళదు. ఇటు ఉచ్ఛ్వాసము లేదు, నిశ్వాసము లేదు. దాంతో వాడి శరీరం గజగజలాడిపోయింది, బిగుసుకుపోయింది శరీరం. మనం గాలి స్తంభించి ఎక్కువసేపు ఉండలేమండో, అలా ఒక్కు చెవులు నోరు గట్టిగా ఉడన గట్టిగా బిగించాడంటే ఇంక వాడు ఎగిరిపోతాడు. దాంతో వీడి శరీరం అంతా బాధకి గురైపోయింది, తట్టుకోలేక ఢామ్ ఢామ్ అంటూ శరీరాన్ని అటు ఇటు ఇటు అటు కొట్టేసుకున్నాడు. ఆ కొట్టుకోవడంలో వీడి శరీరమునకు తగిలి ఆ పక్కనున్న పర్వతాల యొక్క రాళ్ళు పిండి పిండి అయిపోయాయి అనమాట. గ్రైండర్లో వేసినటువంటి, మిక్సీలో వేసినటువంటి కారపొడిలు అయిపోయాయిట, చెట్లు పచ్చడైపోయాయి. 8 మైళ్ళు పొడుగున్న భయంకర కళేవరం అంతా అటు ఇటు కొట్టేసుకోగానే వాడి శరీరం చీలిపోయింది. అందులోంచి ఒక బొటన వేలంత జ్యోతి ధగ ధగ ధగలాడుతూ పైకి వచ్చేసింది. అంటే వాడి ప్రాణం బొటన వేలంత రూపంలో, ఒక కాంతి స్వరూపంలో పైకి వచ్చేసింది. వాడు చచ్చిపోయాడు. అప్పటికి అర్థమైంది దేవతలకి, అమ్మ కృష్ణుడు లోపలికి వెళ్ళి మింగుడు పడతాడు అనుకున్నాం, మింగుడు పడలా, వీణ్ణే మృత్యువు మింగేలా చేశాడు. అమ్మ కృష్ణుడు పర్వాలేదు, కొత్త మీద గొప్పవాడే అనుకున్నారట, ఇంకా గొప్పవాడని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఏం దొరుకుతుందో చూద్దామని పై నుంచి చూడడం మొదలెట్టారు. ఈ పాము ఎప్పుడైతే చచ్చిపోయిందో ఆ లోపల ఉన్న పిల్లలు దూడలు ఉడికిపోయి ఉన్నారు కదా, వాళ్ళందరినీ కృష్ణుడు అలా చూశాడు. కేవలం క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్స సంఘంబులన్ కారుణ్యామృత దృష్టితోడ బ్రతుకంగా చూచి వారుందాను తదాశ్య వీధి మొగుడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడ ఒప్పెసగు ఆ తారేసు చందంబున. పాము కడుపులో అప్పటికే ఉడికిపోయి చచ్చిపోయి తోలు లేచిపోయి మాంసముద్రగా మారిపోతున్నారు పాపం పిల్లలు దూడలు. వెంటనే కృష్ణుడు వాళ్ళకేసి అలా చూశాడు. చూడగానే ఆయన చూపులలోంచి అమృత వర్షం వచ్చింది. చూపుల అనే పేరుతో అమృతాన్ని కురిపించాడు. దానికి కారుణ్య అమృత వృష్టి, కరుణామృత వర్షం కురిపించాడు. టక్కన కడుపులో ఉన్న పిల్లలంతా ఆరోగ్యంగా లేచారు, దూడలు లేచాయి, అన్నీ బలంగా తయారయ్యాయి. వాటిని పుచ్చుకుని చేతులు పుచ్చుకుని ఆ పాము నోరు తెరిచి చచ్చిపోగానే నోరు మూసుకుపోతుంది, అలా మూసుకుపోకుండా తన శక్తితో పూర్వంలాగే తెరుచుకునేలా చేసి బయటికి లాక్కొచ్చాడు. ఆ వస్తువు ఉంటే ఎలా ఉందో తెలుసిన, మేఘములు చంద్రుణ్ణి ఆవరించాయిట. చంద్రుడితో పాటు చంద్రుడి పక్కన ఎవరుంటారు? నక్షత్రాలు ఉన్నాయట. అలా మేఘం తప్పుకోగానే మేఘంలోంచి చంద్రుడు, చంద్రుడి వెనక అతను నక్షత్రాలు కనబడినట్టుగా గోపాలచంద్రుడు కృష్ణుడేమో చంద్రుడిలో ఉన్నాడు, వెనకొస్తున్న పిల్లలంతా చుక్కల్లో ఉన్నారు. ఆయన చుక్కల్లో చంద్రుడు, వాళ్ళు చుక్కలు. అంటే వాళ్ళంతా తక్కువ శక్తి కలిగిన వాళ్ళు కదా, అందుకని చుక్కలతో పోల్చాడు. ఈయన మహాత్ముడు కనుక పూర్ణచంద్రుడిలా ఉన్నాడు. షోడశ కళా ప్రపూర్ణుడు, షోడశ గుణములు కలిగిన పరమాత్మ గోపాలచంద్రుడు బయటకు వచ్చాడు. ఆ గోపాలచంద్రుడు మబ్బుల్లోంచి బయటకు వచ్చిన చంద్రుడు నక్షత్రాల్లాగా పిల్లలతో కలిసి బయటకు వచ్చాట. ఈ విధంగా ఆయన బయటికి రాగానే ఆ పాము చర్మం చాలా కాలం ఎండిపోయి ఆడుకోవడానికి కొండగుహలా ఉపయోగపడింది వాళ్ళకి. ఇప్పుడు దేవతలు ఆనందపడిపోయారు. పైనుంచి చూచారు, శహభాష్ కృష్ణ, ఇన్నాళ్ళకి ఈ భయంకర రాక్షసుణ్ణి సంహరించావు, మమ్మల్ని ఉద్ధరించావు, మా ప్రాణాలు నిలబెట్టావు, వీడు బతికున్నంతకాలం మేము సుఖంగా ఉండలేకపోయాం, వాడు చావగానే నీవు మాకు శాశ్వతంగా ప్రాణభీతి తొలగించిన వాడు అయ్యావు, నిన్ను నమ్ముకుని నిన్ను తలుచుకుని బతుకుతాం అని పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఒక్క పూలేమిటండి, ఊఢాం ఢాం అనే శబ్దంతో డప్పులు మోగించేశారు, కొమ్ము బోరాలు ఊదారు. వీళ్లు ఊదగానే ఆనందంతో పిల్లలు కూడా బయటికి రాగానే వాళ్ళు కూడా కొమ్ము బోరాలు ఊదారు, డప్పులు వాయించారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలిసిన, ఆ పెనుబాము మేనా ఒక అద్భుతమైన వెలుంగు దిట్టటో దీపకమై వడిన్ కదలి దేవపథంబున తేజరిల్లుతూ. ఆ పాము శరీరం నుంచి చావగానే ఒక బొటన వేలంత జ్యోతి బయటకు వచ్చిందని చెప్పాను కదా, అది ఆకాశంలో వెలుగుతోందిట. కృష్ణుడు పాము నోటిలోంచి బయటకు వచ్చేదాకా దేవపథంబున తేజరిల్లుతున్, దేవపథం అంటే ఆకాశ మార్గం, ఆకాశ మార్గంలో అలా వెలిగిపోతుంది. ఆ వెలిగిపోతున్న తేజస్సు ఇప్పుడు కృష్ణుడు పిల్లలతో బయటకు వచ్చి చక్కగా కొమ్ము బోరాలు ఊదుకుంటూ డప్పులు వాయించుకుంటూ జయహో అనే శబ్దాలు పిల్లలు చేస్తూ ఉండగా, పాటలు పాడుకుంటూ ఉండగా, పైనుంచి దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా, వాళ్ళు కూడా బోరాలు ఊత్తూ డప్పులు వాయిస్తూ ఉండగా, ఈ వెలుగు మహావేగంగా వచ్చి ఇటు పిల్లలు అటు దేవతలు చూస్తూ ఉండగా అందరి మధ్యలో ఆయనలోకి వచ్చి ఆయన వక్షస్థలంలో నుంచి లోపల కలిసిపోయింది. ఎంత ఆశ్చర్యం అదో ఉండదు. అలా వెలుగుతూ వచ్చి ఆయన యొక్క ఈ వక్షస్థల ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు ఒక క్షణం వణికిపోయారు, ఏదో వెలుతురు పైనుంచి వస్తోంది, అందుకని ఎక్కడికక్కడ తప్పుకున్నారు పక్కకి. అది ఆయనలో కలిసిపోగానే దేవతలు కూడా తెల్లబోయి పుష్పవర్షం కురిపించారు. అప్పుడు నారదుడు అన్నాడు, ఆహా, ఈ చచ్చిపోయిన వాడు అఘాసురుడు. అఘము అంటే పాపం, పరమ పాపముల రాశి, నీచాతి నీచుడు వాడు. వాడు చేసిన పాపాలన్నీ ఎన్ని కావు, కానీ వాడి నోట్లోకి కృష్ణుడు వెళ్ళాడు. అప్పుడు ఆయన నోట్లో ఎవరి పాదం పడింది? దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదం పడింది. ఆ పాదం కింద ఉన్న దుమ్ము వాడి నోట్లో పడింది. దాంతో దుమ్ము కొట్టుకుపోవలసిన దుర్మార్గుడు ఆ దుమ్ము వల్ల పరమ పవిత్రుడై ఆయనలో కలిసిపోయాడు. కలిసిపోవడంలో కూడా ఏకంగా సాలోక్యం, సామీప్యం, సాయుధ్యం, సారూప్యం అని నాలుగు ఉంటాయి. అందులో పూర్తిగా సాయుధ్యం పొందేశాడు, ఆయనలో కలిసిపోయాడు. ఏమి యోగం ఇది! కొంతమంది అదృష్టం అంటే ఏ తపస్సు చేయకపోయినా ఆయన పాదస్పర్శతో, ఆయన పాదధూళి నోట్లో పడ్డంతో వాడు మహాయోగజాతకుడయ్యాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా భాగ్యానికి నోచుకోలేకపోయాం మేము అని ఆనందంతో వీణ సారించి పాటలు పాడాడు. దేవతలు తెల్లబోయారు, ఎంత అదృష్టవంతుడే వీడు, వీడు దుర్మార్గుడు అనుకున్నాం, వీడేనయ్యం సన్మార్గుడైపోయాడు అనుకున్నారట. ఆ సమయంలో ఇటు దేవతలు, ఇటు గోలోకంలో ఉన్నటువంటి, భూలోకంలో ఉన్నటువంటి పిల్లలు చేస్తున్న ఈ శబ్దాలు, ఈ వాద్యాలు, ఈ జయ శబ్దములు విన్నాడు. జై హో కృష్ణ, జయ హో కృష్ణ అని అరుస్తూ ఉంటే ఈ పిల్లలు, ఈ శబ్దం ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మగారికి వినబడింది. ఇక్కడ తమాషా చెప్పారు వ్రజభాగవతంలో, బ్రహ్మగారికి సహజంగా చెవుడని పెద్దలు అంటారు, అంటే అంత తేలిగ్గా జపాలు చేసినా ఆయనకు వినబడదట ఎప్పటికో, కానీ బ్రహ్మకి వినబడదు, అందుకని బ్రహ్మ చెవుడు అన్నారు. నిజానికి బ్రహ్మకి చెవుడు ఉండొచ్చుమా, ఇక్కడ నుంచి బ్రహ్మదేవ అంటే వెంటనే పలుకుతాడు ఆయన, ఇక్కడ నుంచి అరిస్తే వినబడుతుంది. మన దగ్గర కూర్చున్న వాళ్ళకి మైకుల్లో అరిచిన వినబడకపోవచ్చు, అది వేరే విషయం, కానీ ఆయనకి మాత్రం వినబడుతుంది. కానీ సహజంగా లోకంలో బ్రహ్మ చెవుడు అనే ఒక సామెత ఉన్నది, ఆ బ్రహ్మకు కూడా భూలోకం నుంచి ఈ శబ్దం వినబడిందిట. వినబడి ఆయన పరుగు పరుగును భూలోకానికి వచ్చాట. వచ్చి ఈ వాద్యాలు, ఈ జయరవములు చూసి, ఎవడరా ఈ కుర్రాడు, ఇందాక పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఏదో పిచ్చి కుర్రాడు అనుకున్నాను, గోపాల బాలకుడు అనుకున్నాను, కానీ పావు నోట్లో పడి చచ్చిపోయిన వీళ్ళందరినీ చూపులతో బతికించాడా వీడెవడు అని తెల్లబోయాట ఆయన కూడా. ఏ రీతిన్ బ్రతికించనొక్కో భూమి నూహింపన్ కడున్ చోద్యం, ఎలా బ్రతికించాడబ్బా అని ఆయనే తెల్లబోయాడు. నిజానికి ఇక్కడ బ్రహ్మచెవుడనే మాట బ్రహ్మగారికి నిజంగా చెవుడుండి వచ్చింది కాదు, అది వేషాలు వేసే నాటకాల వాళ్ళ వల్ల వచ్చింది. పూర్వం ఒక ఆయన బ్రహ్మగారు వేషం వేశాడు. ఇలా వేదిక మీద నాటకం జరుగుతోంది. ఆ నాటకంలో హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడికి ఎదురుగుండా బ్రహ్మ వేషం వేసిన వాడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనాలి. సహజంగా ఈ బ్రహ్మ లాంటి వేషాలు ఎవరికి ఇస్తారు? పెద్దగా డైలాగులు ఉండవు గనక ఏదో పనికి మళ్ళీ వాడు ఎవడికి కూర్చున్న వాళ్ళలో వాళ్ళ వాళ్ళకి వేసేశారు వేషం. అంటే మీరు పనికి మళ్ళీ వాడికి కష్టమా? అక్కడ వాడికి పెద్దగా చదువు రానటువంటి వాడిని ఉండవు. వాడిని తీసుకొచ్చి ఏం చేశారు? బ్రహ్మ వేషం అంటే నాలుగు అట్ట తలకాయలు ఉంటాయి కదా, ఒకటే తలకాయ అయింది. ఈ తలకాయకి ఇటు 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 ఉండే అట్ట తలలు తగిలించారు, మూడు తలలు. ఇప్పుడు ఈ అట్టలు ఈ చెవుల్ని మూసేశాయి కాబట్టి చెవులు పూర్తిగా పూడుగుపోయాయి బ్రహ్మగారికి. పాపం బ్రహ్మగారి డైలాగ్ ఏమిటి? ఓ హిరణ్యకశిపుడా, నీకేం వరం కావాలో కోరుకో. వాడు కోరుకున్నాక తథాస్తు, రెండే డైలాగులు. పాపం వాడు స్టేజ్ మీదకి వచ్చాక జనాలు చూడగానే మర్చిపోయాడు. ఈ కంగారులో ఎదురుగుండా నిలబడి అంటున్నాడు. దాంతో పాప ఈ డ్రామా డైరెక్టర్ వెనకాతలు కూర్చుని వణికిపోయి ప్రాంప్టింగ్ అని ఇచ్చేవారు పూర్వం తెర వెనకాతల నుంచి, ఒరే అలా నీళ్లు నవ్వలకరా, ఓ హిరణ్యకశిపుడా నీ కోరికలు ఏమిటని అడగరా, నీకు పుణ్యం ఉంటుంది అన్నట్ట. అనగానే వీడికి వినపడక ఆ అన్నాడు. ఎందుకని అట్ట తలకాయలు కదా ఈ చెవుల్ని మూసేసాయి, అందుకని ఆ అన్నాడు. పాపం ఆయన మళ్ళీ డైలాగ్ చెప్పాడు, వీడు మళ్ళీ ఆ అన్నాడు. దాంతో వెనకాతలను వాడు విసిగిపోయి, ఎన్నిసార్లు చెప్పమంటావు, ఓ హిరణ్యకశిపుడా నీకేం వరం కావాలో కోరుకోమన్నారా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు మైకులోంచి అందరికీ వినబడి, బ్రహ్మగారి చెవుడురా అన్నారు. అలా బ్రహ్మచెవుడు అనే మాట లోపల వచ్చింది తప్ప పైన ఉన్నటువంటి బ్రహ్మగారికి చెవుడు కాదు. ఆయనకి లౌడ్ స్పీకర్ అక్కర్లా, ఇక్కడ నుంచి బ్రహ్మదేవ అంటే వినబడుతుంది అనమాట. అలాంటి ఒక హాస్యం కోసమని బ్రహ్మంతటి వాడు కూడా వినగలిగాడు సుమా అంటే పిల్లలు అంత శబ్దం చేశారన్నమాట. ఇప్పుడు బ్రహ్మగారే తెల్లబోయాడు. కృష్ణుడు పామును చంపింది 5వ ఏట. 5 ఏళ్ల వయస్సుని కౌమారము అంటారు. కృష్ణుడు 5వ ఏట ఈ పాముని చంపితే పిల్లలంతా 6వ ఏట ఇంటికెళ్ళి, ఈరోజు శ్రీకృష్ణుడు అడవిలో ఒక భయంకరమైన కొండచిలవని చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు. ఇప్పుడు ఈ కథ వింటున్న పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. 5 ఏళ్ళు కౌమారం, 6 ఏళ్ల దగ్గర నుంచి పౌగండావస్థ అంటారు. కౌమారావస్థలో కృష్ణుడు పాముని చంపడం ఏమిటి? పిల్లలు 7 ఏళ్ల తర్వాత 6వ ఏట ఇంటికి వెళ్ళి, ఈరోజు అడవిలో ఒక పాముని చంపి కృష్ణుడు మమ్మల్ని రక్షించాడని చెప్పడం ఏమిటి? ఎవరైనా నిరుడు చేసిన పని ఈ ఏడాది చేశాము అంటారా? అనరు కదా, ఈ ఏడాది చేసిన పని ఈ ఏడాది చేశామంటారు. అంతేగాని లాస్ట్ ఇయర్ దాన్ని ఈ ఇయర్ చెప్పరు కదా. అటువంటిది పిల్లలు ఎందువల్ల ఇంటికి వెళ్ళి 5వ ఏట కృష్ణుడు పాముని చంపితే 6వ ఏట చంపాడని చెప్పారు? దీని వెనకాతల బ్రహ్మరహస్యం ఉందా అని శుకుడిని అడగగానే శుకుడు కూడా ఒక క్షణం కళ్ళు మూసుకుని యోగ సమాధిలోకి వెళ్ళి విషయం కనిపెట్టి, అద్భుతమైన రహస్యం అడిగావు, నీవు అడిగింది నిజంగా బ్రహ్మరహస్యమే, మా నాన్నగారు కూడా నా ద్వారా నీకు సమాధానం చెప్పించి తర్వాత భాగవతంలో రాద్దాం అనుకుని ఈ రహస్యాన్ని అట్టే పెట్టారు. అంటే శుకుడు చెప్పేదాకా దీన్ని భాగవతంలో వ్యాసుడు రాయలేదు. శుకుడు ఈ కథ పరీక్షిత్తుకు చెప్పాక అప్పుడు భాగవతంలో దీన్ని చేర్చారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది బ్రహ్మరహస్యం. ఈ ఘట్టం ఒకడు విన్నవాడు, అఘాసురుడు ఎలా అయితే పాపముల నుంచి విముక్తి పొంది కృష్ణుడిలో కలిసిపోయాడో అలా శ్రద్ధగా దీనిని విన్నవాడు తప్పక సకల శుభాలు పొందుతాడని, పాప ప్రక్షాళన చేసుకుంటాడని పేరు. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యాన సమాధిలోకి వెళ్ళి అసలు విషయం కనిపెట్టి చెప్పాడనమాట. చెబుతున్నా విను, శ్రీకృష్ణుడు పాముని చంపేశాడు. చంపిన తర్వాత పిల్లలందరినీ శుచి చేశాడు. అంటే వాళ్ళ శరీరానికి రక్తం గిట్టం లేకుండా మళ్ళీ పూర్వంలాగా అడవిలోకి వచ్చే ముందు వాళ్ళు ఎలా పవిత్రంగా ఉన్నారో అలా మార్చాడు. అన్నం మూటలతో సైతంగా వాళ్ళంతా శుభ్రంగా తయారయ్యారు. అసలు ఒక ముక్కలు చెప్పాలంటే వాళ్ళు పాము నోట్లోకి వెళ్ళిందంతా భ్రమేమో అన్నట్టు చేశాడు. చేసి వాళ్లతో కలిసి ఆవుదూడలు మేపుతూ మధ్యాహ్నం దాకా తెగ తిరిగేశారు ఆ పూట వాళ్ళు. ఆ తిరగడంలో బృందావనంలో చాలా దూరం దూరం వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా సద్దెన్నాలు తిన్న స్థలం బృందావనంలో ఉంది. దానికి రమణ్ రేతి అంటారు. ఏమంటారు? రమణ్ రేతి. ఆ ఇసుకంతా చాలా పవిత్రమైనది. అక్కడికి నేను చాలామంది భక్తుల్ని లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఆ ఇసుకలో తిప్పించాను. అక్కడ చిన్న చెరువు లాంటివి కట్టి అందులో స్నానాలు చేయిస్తున్నారు ఈ మధ్యన. చాలా అద్భుత స్థలం అది. అక్కడ సద్దెన్నం తిని అఘాసురుణ్ణి చంపినటువంటి ఆ స్థలం అదనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళారట పిల్లలతో పాటు కృష్ణుడు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం 12 అయ్యింది. ఆకాశం అంతా ఎండ మాడిచేస్తోంది, తలలు మాడిపోతున్నాయి. దానితోడు మధ్యాహ్నం పూట కదా, కడుపులు మాడిపోతున్నాయి. పొద్దున్ననగా బయలుదేరారు, ఆటలాడారు, మధ్యలో పాము కూడా వచ్చింది. దాంతో తిండి తినలేదు, మంచినీళ్ళు తాగలేదు. దానితోడు సూర్యుడు కూడా ఆ పూట నిప్పులు కక్కుతున్నాడు. అందుకని కృష్ణుడు ఇంక ఈ పిల్లలకు ఆకలి వేస్తోంది, ఎక్కడో చోట అన్నం తినిపిస్తే బాగుండు, ఎక్కడ తినిపిద్దామా అని చూశాట. ఆయనకి ఎదురుగుండా పెద్ద చెరువు కనపడింది. ఇప్పుడు ఆ చెరువుని మీరు బృందావనం వెళ్ళినప్పుడు రమణ రేతి దగ్గర చూడండి. కనియల్ కృష్ణుడు కనియల్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరముల్ పద్మకోక నదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారముల్ ఘనకల్లోలతావితాన విహరత్కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబు కాసారమున్ కనియన్ కృష్ణుడు. చూశాడు కృష్ణుడు, దేన్ని చూశాడు? పెద్ద చెరువుని చూశాడు. మహాకాసారం అన్నాడు. కాసారము అంటేనే ఓ పెద్ద సరస్సు. అందులో మహాకాసారము అంటే చాలా విశాలమైనది, 4-5 మైళ్ళు వెడల్పున్నటువంటి విశాలమైన ఒక కాసారాన్ని, చెరువుని చూశాడు. ఆ చెరువు ఎలా ఉన్నది? సాధునీరము, నిర్మలమైన నీరు, ఏమి మురికి లేదు నీళ్ళలో. నీరు చాలా స్వచ్ఛముగా, తాగిన వాడికి ఆరోగ్యం ఇచ్చేలా ఉంది. మహాగంభీరం, లోతుగా ఉంది చెరువు, చాలా లోతు, తొందరపడి దిగితే మునిగిపోతారన్నమాట. అందులో పద్మ తామర పువ్వులు ఉన్నాయి, కోకనద ఎర్ర కలువు పువ్వులు, చెంగల్వ పువ్వులు ఉన్నాయి. ఆ పద్మముల మీద, ఎర్ర కలువుల మీద వాలి అందులో ఉన్న తేనె తాగి తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి, పాటలు పాడుతున్నాయి. అటువంటి వినోద మోద మద భృంగద్వంద్వ ఝంకారమును, తుమ్మెదల యొక్క జంటలు చేస్తున్న ఝంకార ధ్వనులతో ఆ చెరువంతా మారుమోగిపోతుంది. ఇంతలో పెద్ద గాలి వేసింది. ఆ గాలికి ఆ చెరువులో ఉన్న కొంగలు, హంసలు, బెగ్గురు పక్షులు ఇవన్నీ టప్ప టప్ప రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఆ ఎగిరేటప్పుడు అరుస్తున్న అరుపులతో కీచురుబాచురుగా రొదతో భలే మధురంగా ఉంది ఆ వాతావరణం. ఆ అరుపులు కూడా చాలా మనోహరంగా ఉన్నాయి అన్నమాట. అటువంటి కోలాహలస్వర విస్ఫారం, కోలాహల శబ్దములతో కూడినటువంటి చల్లని నీటి తుంపరలతో కూడిన గాలి శరీరమునకు తగులుతూ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూచాడు. ఆ చెరువులో నుంచి వస్తున్న గాలి